ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஸ்ரீமத் பாகவதம் கண்டோ 10 சாப்டர் 16 டெக்ஸ்ட் 57. த்வயா ஸ்ருஷ்டம் இதம் விஸ்வம் தாதார் குணா விசர்ஜனம் நானா ஸ்வபாவா வீர்யா உஜோ யோனி பீஜசயா ஆக்ருதி. த்வயா ஸ்ருஷ்டம் இதம் விஸ்வம், த்வயா ஸ்ருஷ்டம் இதம் விஸ்வம் தாதர் குணா விசர்ஜனம் நானா ஸ்வபாவ வீர்யாவுஜோ, நானா ஸ்வபாவ வீர்யாவுஜோ யோனி பீஜாசயா க்ருதி, யோனி பீஜாசயா க்ருதி. தயா ஸ்ருஷ்டம் இதம் விஸ்வம் தாதர் குணா விசர்ஜனம் நானா ஸ்வபாவ வீர்யாவுஜோ யோனி பீஜாசயா க்ருதி. த்வயா ஸ்ருஷ்டம் இதம் விஸ்வம் தாதர் குணா விசர்ஜனம் நானா ஸ்வபாவ வீர்யாவுஜோ யோனி பீஜாசயா க்ருதி. பாவம் பாஷ்யம் செப்பினதி ஏசி பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல பிரபுபாத். பாவமு: O Supreme Creator, it is you who generate this universe composed of the variegated arrangement of the material modes, and in the process you manifest various kinds of personalities and species, varieties of sensory and physical strength, and varieties of mothers and fathers with variegated materials and forms. Purport: commenting on this verse, Srila Madhvacharya has quoted the Narada Purana as follows: from Hiranyagarbha Brahma comes the secondary creation of this universe. But the universe is primarily created by Vishnu himself. Vishnu is the primary creator, and four-headed Brahma is merely the secondary creator. Om Ajnana Timiranjasya Jnananjana Shalakaya சக்ஷுர் மிலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. நம ஓம் விஷ்ணு பதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதே ஜெயபதாக சுவாமி நித்ய நாமினே. நம ஆச்சாரிய பதாய நிதாய கிருப பதாயினி கௌரகத தாமதாய நகர கிராம தாரணி. நம ஓம் விஷ்ணு பதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதி பக்திவேதந்த சுவாமி நித்ய நாமினே. நமஸ்தே சரஸ்வதி தேவி கௌரவாணி பிரச்சாரிணி நிர்விசேஷ சூன்யவாதி பாச்சாத்த தேசதாரணி வாஞ்சா கல்பதருபேஷ்ச கிருபா சிந்துபயேவச பதிதானாம் பாவனேபியோ வைஷ்ணவேபியோ நமோ நம. ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நிதானந்த ஸ்ரீ அத்வைத கதாதர சிவசாதி கௌரபக்தருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே. ஹரே கிருஷ்ணா. மனம் இங்க காலையில் சர்ச்சிஸ்தான் ஜென்ரல் நிச்சி இரோஜு కాలిన యొక్క ప్రార్థనలు అది ఈ శ్లోకము. ఇక్కడ భగవంతుని యొక్క లీలలు ఒక్కొక్క దశలో జరుగుతూ ఉంటాయి, లైక్ కేశవ దశ, బాల్య దశ. ఈ యొక్క లీల గాని కాళీ నీల, ఈవెన్ బ్రహ్మ యొక్క లీల, బ్రహ్మ విమోహన్ లీల. బ్రహ్మ ఈ గొప్ప బాలను అపహరించింది ఎవరికి నాకు గుర్తుందా? ఏ రోజు ఆయన అపహరించాడు? ఎస్ క్రిస్టల్, ఎస్ బలరాం జయంతి రోజు రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు తిది బలరాం ఈలీలు కూడా ఆ రోజు జరిగింది అనమాట. కాళీ ఈలీలు కూడా ఆ రోజు జరిగింది, బలరాముని యొక్క జయంతి ఆ రోజు. తెల్లవారితోనే కృష్ణుడు బలరాముని అడతాడనమాట పర్మిషన్. యాక్చువల్లీ ఈ కాళీ ఉన్నటువంటి ఈ యొక్క మడుగుని ఎవరు వెళ్ళేవారు కాదు, కాళీడు నన్ను తెలుసు అనమాట ప్రజవాసులకంతా కూడా. అయితే ఆ రోజు బలరామ జయంతి, బలరాముడు ఇంటి దగ్గర ఉండిపోయాడు, అతనికి ఈ యొక్క దివ్య స్నానాన్ని చేపించాలని చెప్పి రోహిణీ మాత, యశోద మాత అతను అక్కడే ఉండమని చెప్పారు. అదేవిధంగా ప్రజవాసులంతా కూడా వచ్చి బలరామ జయంతిని చాలా గొప్పగా జరుపుకుంటారనమాట. రకరకాలైనటువంటి ఆహార పదార్థాలంతా కూడా తయారు చేసుకొచ్చి వాళ్ళు బలరామునికి నివేదన చేస్తారు, అంటే అర్పిస్తారు. అదే సమయంలో వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఆహారాన్ని తీసుకుంటారు, విందును స్వీకరిస్తారు ఈ ప్రజవాసులంతా కూడా. ఆ రోజు బలరామ జయంతి, బలరాముడు ఇంటి దగ్గరే ఉన్నాడు. కృష్ణుడు వెళ్ళి బలరాముని అడిగాడు అనమాట, పర్మిషన్ అడిగాడు. బలరామ్, బలరామ్జీ సోదరా, నేను ఈరోజు ఈ కాళీ మడుకు వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి అడిగాడు అనమాట, పర్మిషన్ అడిగాడు. అంటే ఇంతవరకు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఈ విషసర్పం ఉంది కాబట్టి, ఈ రాక్షస ప్రవృత్తి కలిగిన సర్పము, ఈ గోవులు కానీ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదనమాట. బలరాముడు ఏం చేశాడంటే దానికి అంగీకరించేశాడు, కృష్ణుడిని వెళ్ళమని చెప్పాడు. కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. సారీ, కొద్దిగా కాఫ్ ఉంది మధ్యలో, డిస్టర్బెన్స్ ఉంది. బలరాముడు అక్కడికి ఇంటి దగ్గర ఉండిపోయాడు. కృష్ణుడు మిగిలిన రెండు గొప్ప వాళ్ళంతా కూడా ఈ యొక్క బలరామ జయంతి రోజు వాళ్ళు ఈ కాళీ మడుగు దగ్గరికి, అంటే దగ్గరికి మరీ దగ్గరికి వెళ్ళలేదు, కొంచెం దూరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క రోజు లీలల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. నిమగ్నమయ్యి వాళ్ళు ఆ యొక్క తన యొక్క ఆటపాటల్లో నిమగ్నమైపోయారు అనమాట. సరే, కొంత సమయానికి ఏమైందంటే ఈ గోవులు మామూలుగా కొద్దిగా ఆశను కలిగి ఉంటాయన్నమాట. ఈ మడుగు దగ్గర ఎప్పుడు ఈ గోవులు వెళ్ళిన లేదు, ఆ గడ్డిని అవి తినలేదన్నమాట. అక్కడ బాగా చాలా బాగా అందంగా లేత గడ్డి కనిపించే ముందుకి గోవులు దగ్గరికి వెళ్ళాయి. ఆ గోవులు వెళ్ళి ఆ గడ్డిని తిన్నాయి, అదే సమయంలో అన్నిటిని తాగేశాయి అనమాట. మొదట గోవులు వెళ్ళాయి అక్కడికి. ఎప్పుడైతే ఈ విషపూరితమైనటువంటి నీళ్ళని గోవులు తాగాయో తక్షణమే అవి శృహ తప్పి పడిపోయాయి, మరణించాయి. దీన్ని చూసి గొప్ప వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. గోవులు మరణించే చూసి వాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళకి తెలిసిపోయింది, ఈ నీటిని తాగేవి చనిపోయినాయని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఈ గోవులు లేకుండా మనం జీవించేది కూడా ఉపయోగం లేదు, మనం కూడా మరణించే చెప్పి వాళ్ళు కావాలని ఆ నీళ్లను తాగి వాళ్ళు కూడా చనిపోయినారనమాట గోపాలంతా. ఎందుకంటే వాళ్ళ గోవులకి అంత, ఎందుకంటే వాళ్ళ గోవుల మీద అంత ప్రేమ, కృష్ణుడికి గోవుల మీద కాబట్టి కృష్ణుడు స్థితి వాళ్ళకి తెలుసు, కృష్ణుడు ఎంత బాధపడతాడని చెప్పి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అన్నిటిని తాగి వాళ్ళు కూడా పడిపోయారు. కృష్ణుడు అంతా గమనిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఒకవైపు గోవులు మరణించినాయి, ఇంకోవైపు గోప వాళ్ళు మరణించినారు. కానీ అర్థం కాలేదనమాట, చాలా దుఃఖపడుతున్నాడు అతను హృదయంలో. ఆయన ఏ విధంగా దుఃఖపడుతున్నాడంటే, దేవతలు కూడా పూజనీయమైనటువంటి నా గోవులు మరణించాయి, ఇప్పుడు కృష్ణుని యొక్క గోవుల్ని, కృష్ణుని గోవుల్ని, అన్ని గోవుల్ని కూడా దేవతలు కూడా పూజిస్తారనమాట, అంత ప్రాముఖ్యం. అందుకే శాస్త్రాలు చెప్పడం జరిగింది, గో బ్రాహ్మణ ఇతాయిచ మొదట గోవు తర్వాత బ్రాహ్మణుడు అని చెప్తున్నా. అంటే దేవతలు కూడా ఈ గోవుల్ని పూజిస్తారనమాట. మరి బృందావన అనేటువంటి గోవులు అవి చంద్రునిలాగా ఉంటాయండి, తేజస్సు ఎంతో తెల్లగా, పాలనురుగు లాంటి తెల్లదనాన్ని కలిగి, చంద్రుని లాంటి కాంతిని కలిగి, ఎంతో సాధు స్వభావంతో ఎంతో దివ్యంగా ఉంటాయన్నమాట ఈ గోవులు. అవి సురభి అంటే ఎంతో, మామూలుగా మన ఇక్కడ ఉన్నటువంటి గోవులు పాలు కొన్ని లిమిటెడ్గా ఇస్తాయన్నమాట అవి, బట్ కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి గోవులు అవి అన్లిమిటెడ్ మిల్క్ ఇస్తాయి, అనంతమైనటువంటి పాలని ఉత్పత్తి చేస్తాయన్నమాట కామధేను. చాలా అద్భుతమైనటువంటి గోవులు అన్నమాట ఇవి. మరణించే చూసి కృష్ణుడు భావిస్తున్నాడు, దేవతలు కూడా పూజించినటువంటి గోవులు మరణించాయి, నాతో సమానమైనటువంటి నా స్నేహితులు గోప వాళ్ళు మరణించారు, నా యొక్క జీవితంతో సమానం వీళ్ళు, వీళ్ళు లేకపోతే నేను జీవించేది వృధా. ఆ నిజంగానే భావిస్తున్నాడు ఆ విధంగా కృష్ణుడు. భగవంతుడు ఆ విధంగా అంత దివ్యమైనటువంటి గుణాలను కలిగి ఉంటాడనమాట. చాలా బాధపడుతున్నాడు, చాలా పెయిన్గా ఉంది ఆయనకి. తన దగ్గర బంధువులు, తన కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణిస్తే, మామూలుగా కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ మరణిస్తే చాలా బాధ కలుగుతుంది హృదయంలో. ఆ విధంగా కృష్ణుడు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొందుతున్నాడు అనమాట. ఆయన ఏ విధంగా భావిస్తున్నాడు, నాతో సమానం, నా జీవితంతో సమానమైనటువంటి నా స్నేహితులు మరణించారు, నేను ఏ విధంగా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్లేది వీళ్ళు లేకుండా అని చెప్పి దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడి కన్నీళ్ళను కార్చాడు అనమాట, ఏడ్చాడు. ఆ ఏడుపు ఆ బిందువులు ఏమైనాయంటే వాళ్ళ శరీరాల మీద పడినాయన్నమాట, ఈ గోపబాలుల మీద, ఈ గోవుల మీద. అవి అమృతం, అది కృష్ణుడి యొక్క కన్నీళ్లు, మామూలు మన కన్నీళ్ళు మాది కాదు, అవి వచ్చి అమృత బిందువులు. ఎప్పుడైతే ఆ కన్నీరు వాటి మీద పడిందో అమృత బిందువులు, తక్షణమే వారికి ఏమొచ్చింది, జీవనం వచ్చింది. అవి లేచేసాయి, గోవులు లేచేసాయి, గోపాలు కూడా ఆయన అందరి దగ్గరికి పోతున్నాడు, ఏడ్చుకుంటూ పట్టుకుంటున్నాడు అనమాట. మామూలుగా ఎవరిన చనిపోతే మామూలు స్నేహితులు గాని బంధువులు గాని ఏం చేస్తారు, గట్టిగా పట్టుకొని వాళ్ళు ఏడుస్తుంటారు కదా. అంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు అనమాట. ఆయన ఏడుపు వాళ్ళ మీద పడ్డము, వాళ్ళు లేస్తూ ఉన్నారు. వాళ్ళు లేచి కృష్ణుని తదేకంగా చూస్తున్నారు అనమాట. ఈ గోపాలు ఏం చేశారంటే వాళ్ళకి తెలిసింది, కృష్ణుడే మనం రక్షించాడు, ఆ రోజు ఇక అగాసురు నుంచి రక్షించాడు, బకాసురు నుంచి రక్షించాడు, ఈరోజు మళ్ళీ ఈ కాళీని భయంకరమైన విషయం నుంచి రక్షించాలని చెప్పి వాళ్ళు కృష్ణుని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు అనమాట. గోవులు ఏం చేశాయి, వాడికి అర్థమైపోయింది కృష్ణుని మనం రక్షించాలని చెప్పి, అవి దగ్గరకు వచ్చి కృష్ణుని నాగుతూ ఉన్నాయన్నమాట ఈ గోవులు అంతా కూడా ఎంతో అపేతతో. అప్పుడు వీళ్ళు గోపాలు పక్కకు వెళ్ళిపోయారనమాట, కృష్ణుని గోవులతో ఆయన చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నాడు అనమాట. వారి అవి దగ్గరికి వస్తున్నాయి, మనం కూడా మన గోశాలకు వెళ్తే చాలా ఎఫెక్షన్గా ఉంటాయన్నమాట, కౌస్ చాలా ప్రీతితో ఉంటాయి. మనగాని కొద్దిగా మనం ప్రేమను చూపించినట్టు గోవుకి అది తక్షణమే రెస్పాండ్ అవుతుంది అనమాట, ఇమీడియట్లీ అది కూడా గోమాత కూడా మనకి ప్రేమను చూపిస్తుంది. ఆ విధంగా కృష్ణుడు ఈ గోవులు గోపాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు అనమాట గోపాలుడికి, ఇక్కడంతా కూడా ఈ సర్పం చాలా భయంకరమైంది, ఈ కలియుడు వీడు చాలా భయంకరమైన వ్యక్తి, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకాశంలో ఉండేటువంటి జీవులు కానీ చుట్టుపక్కల జీవులు అంతా కూడా నాశనం చేశారు వీడు, ఇక్కడ కదంబ చెట్టు వృక్షం మాత్రమే బాగా అజీవనంతో ఉంది, ఎందుకంటే పూర్వము గరుడు ఈ యొక్క అమృతాన్ని తీసుకొచ్చి ఆ యొక్క వృక్షం మీద వేశాడు, అందుకని ఈ వృక్షం మాత్రమే. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు ఈ విషయాన్ని గోపాలుడికి, ఇప్పటికీ ఆ అమృతము ఆ చెట్టు పైన ఉంది, నేను వెళ్ళి చూస్తాను మీరు ఎక్కడే ఉండని చెప్పి చెప్పాడనమాట. యాక్చువల్లీ ఇది నిజంగా జరిగిందనమాట. గరుడు ఏం చేశాడంటే కృష్ణుడు అప్పుడు అమ్మ చెప్పి చెట్టు ఎక్కాడని వాళ్ళకి చెప్పలేదు, నేను పోయి కాళీతో యుద్ధం చేస్తున్నానని చెప్పి చెప్పలేదనమాట. జస్ట్ నేను ఆ వృక్షం పైకి వెళ్ళి చూస్తాను, అక్కడ అమృతం ఉంది, ఆ పైన అమృత బిందువులు ఇంకా ఉన్నాయని చెప్పి చెప్పాడనమాట. సరే యాక్చువల్లీ మనం కానీ ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ సరౌండింగ్స్ లో ఈ కాళీని యొక్క మడుగు చుట్టుపక్కల ఏ వృక్షం కానీ ఏ జీవులు కానీ లేరనమాట. చాలా భయంకరమైనటువంటి విషయం వల్ల అవంతా మాడిపోయినాయి. పైన కానీ ఏదైనా పక్షి వెళ్ళినా కానీ ఆయన మడుగు పైన ఆవుర్లకి మరణించేదనమాట, ఆ విష ఆవుర్లు వచ్చేదనమాట లోపల నుంచి. మనం పూర్వంగా చూసినట్లయితే ఈ గరుడు అక్కడ ఆయన అమృతాన్ని చిలకరించాడు, ఎందుకంటే విష్ణువు కృష్ణుడు వస్తాడు ఇల్లు జరుపుతారని చెప్పి. అదే సమయంలో కాళీయుడు ఇక్కడ రావడానికి కూడా కారణం ఉందనమాట. ఈ కాళీయుడు వచ్చి ఈ నాగలోకానికి సంబంధించిన వ్యక్తి, ఇది వచ్చి మన శాస్త్రంలో చెప్పడం జరిగింది, ఈ భూమి మనం ఉన్నాం ఇక్కడ, దీని కింద వచ్చి అతల లోకం అని ఉంది. ఈ అతలం వచ్చి ఈ మాయాధానం యొక్క కుమారుడు బలుడు అనేటువంటి వ్యక్తి నాయకుడు అనమాట. అక్కడ భూమికి తర్వాత వచ్చేటువంటి లోకం వచ్చి అతలము, మాయాధానం యొక్క కుమారుడు బలుడు అక్కడ ఆయన ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు ఆ యొక్క లోకానికి. భూమితో సమానమైనటువంటి విస్తీర్ణం ఉంది అక్కడ, ఈ కింద ఉన్నటువంటి లోకాలంతా కూడా భూమి ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం ఉంది. మళ్ళీ ఊర్ధ లోకాలు దీనికంటే పెద్దవన్నమాట, భూమి కంటే కూడా ఇంకా పెద్దవి. అదే సమయంలో ఈ భూలోకానికి దిగువ ఉన్నటువంటి లోకాలంతా కూడా బిల్ల స్వర్గాలు అని చెప్పి అంటారు, బిల్ల స్వర్గాలు అని చెప్పి అంటారు. నరకలోకాలు కాదు అవి, ఈ అతలం కానీ నరకలోకం కాదు. ఇక్కడ బలుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ మాయాధనం యొక్క కుమారుడు అతను దానికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. అతనే ఇప్పుడు ఇవంతా కూడా కనుక్కున్నది, యోగసిద్ధులు కాదు, ఈ దీన్ని ఏమంటారంటే మంత్రజాలం అంటారు కదా, మంత్రజాలం, ఈ చిన్న చిన్న మోసం చేసే వాళ్ళంతా చేస్తుంటారంట, డబ్బులు చుట్టూ ఒక డబ్బుల్ని సృష్టించేది లేదంటే చిన్న చిన్న వస్తువులను సృష్టించేది, మాయాజాలం, మాయాజాలని కనుక 96 రకాల మాయాజాలని సృష్టించాడనమాట ఈ బలుడు, మాయాజాలం యొక్క కుమారుడు. అతను భూలోకం తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క అతల లోకంలో ఉన్నాడు. తర్వాత వచ్చి వితలము, వితలంలో వచ్చి ఈ యొక్క శివుడు ఉంటాడు అక్కడ, ఆయన హటకేశ్వరుడు అని చెప్పి అంటారు అతన్ని. అక్కడ కొంతమంది దానవులు జీవిస్తూ ఉంటాడు, శివుడు భవాని ఇద్దరు జీవిస్తూ ఉంటారు అనమాట. తర్వాత వచ్చేటువంటి లోకం వచ్చి సుతలము, సుతలంలో వచ్చి బలి మహారాజ్ గ్రేట్ పర్సనాలిటీ ఆయన అక్కడ ఉంటాడు. వామన దేవుడు కూడా అక్కడ ఉన్నాడు అనమాట. బలికి ఈ యొక్క మొత్తాన్ని వామన దేవుడు సర్వాన్ని ఆక్రమించిన తర్వాత మూడు అడుగులతో బలికి ఏం చేశాడంటే సుతుల లోకాన్ని ఇచ్చాడనమాట. అది ఇంద్రలోకానికంటే కూడా ఇంకా అద్భుతమైనటువంటి సంపదని ఐశ్వర్యాన్ని కలిగి ఉంది ఈ సుతుల్లోకము. అదే సమయంలో బలిమహారాజు ఎప్పుడు భగవంతుని అక్కడ సాక్షాత్ భగవంతుని సందర్శిస్తూ ఆయన సేవ చేస్తూ ఉంటాడనమాట సుతుల్లోకంలో. దాని తర్వాత వచ్చేది తలాతలము. తలాతలంలో వచ్చి మాయాధనుడే ఉంటాడనమాట. ఈ మాయాధనుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. వీళ్ళకందరూ కూడా ఈ లోకాలకు అందరికీ కూడా ఈ మాయాధనుడే గురువు మాదిరి అనమాట. అతను ఈవెన్ మన మహాభారతంలో ఉన్నట్లయితే ఈ మహేశభ నిర్మిస్తాడు ధర్మరాజుకి. ఈ మాయాధనుడే మహేశభను కూడా నిర్మిస్తాడు. దుర్యోధనుడు వెళ్లి అతను నీరు ఉండే చోట నీరు లేడనుకోవడము, నీరు లేని చోట నీరు ఉందనుకోవడము, ఆ విధంగా భ్రమించి మహేశభ నిర్మించింది మాయాధనుడు అనమాట. చాలా శిల్పి అతను. ఇక ఈ దేవతల శిల్పి ఎవరతను? విశ్వకర్మ. అదేవిధంగా ఈ దానవులకి మాయాధానవుడు అనమాట. అన్ని రకాలైనటువంటి భవనాలని అతను నిర్మిస్తూ ఉంటాడు అనమాట. చాలా శక్తివంతమైనటువంటి ఈ యొక్క ఈ రాక్షసుడు దానవుడు. ఇతను ఏం చేస్తాడంటే మూడు ప్రత్యేకమైనటువంటి పట్టణాలను నిర్మిస్తాడు, భవనాల్ని. త్రిపురము అంటారు దాన్ని, త్రిపురం. మూడు పురాల్ని నిర్మిస్తాడు అనమాట. అవి గాల్లో తేలుతూ పోతుంటాయి, దాంట్లో జీవిస్తూ అవి ఎగిరేటువంటి పట్టణాలు అనమాట. ఈ దేవతల్ని అందరు సకల జీవుల్ని హింసిస్తూ ఉంటారనమాట. ఒకసారి శివుడు ఏం చేస్తాడంటే అతని మీద యుద్ధం చేసి ఆ మూడు పట్టణాలని ధ్వంసం చేసేస్తాడు. అప్పటి నుంచి శివునికి త్రిపురారి అని చెప్పి పేరు వచ్చిందనమాట. అప్పుడు ధ్వంసం చేసినప్పుడు మాయాదేవుడు ఏం చేస్తాడంటే శివునికి శరణాగతి పొంది శివుని భక్తుడు అయిపోతాడనమాట. అప్పుడు శివుడు అతన్ని ఆశీర్వదించి ఇక ఈ తలాతల లోకంలో అతను ఉండమని చెప్తాడు. అప్పటి నుంచి శివుడు అతనికి రక్షణ కల్పిస్తూ ఉంటాడనమాట ఈ మాయాదానవునికి. ఈ తలాతల లోకంలో మాయాదానవుడు నివసిస్తున్నాడు. ఇప్పుడు కూడా అతను అక్కడ జీవిస్తున్నాడనమాట. తర్వాత మహాతలము. మహాతలం అనేది వచ్చి ఈ కద్రు తనయులు ఉన్నారనమాట. వాళ్ళు కూడా సర్పాలే, కద్రుని యొక్క కుమారులు. వాళ్ళకి రకరకాలైనటువంటి తలలు ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద ఈ యొక్క సొరంగాల్లో నివసిస్తూ ఉంటారనమాట. సొరంగం అంటారు దాన్ని. బిలాలు నివసిస్తుంటారు అక్కడ. వాళ్ళకి సూర్యుని యొక్క కాంతి లేదు అక్కడ. ఈ భూలోకం వరకు సూర్యకాంతి, తర్వాత వచ్చేటువంటి లోకాల్లో సూర్యకాంతి అనేది ఉండదు. వాళ్ళ యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి ఈ మనుల ద్వారా ఏం చేస్తుందంటే అది తేజవంతంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. వాళ్ళ శిరస్సు పైన ప్రత్యేకమైన మనులు ఉంటాయన్నమాట. తర్వాత వచ్చి రసాతలము. రసాతలంలో దైత దానవులు ఉంటారన్నమాట. వాళ్ళు ముఖ్యంగా ఈ పన్నులు, నేవత కవచలు, కాలేయులు, హిరణ్యపురవాసులు అనేటువంటి ఈ యొక్క దైత్య దానవులు అక్కడ నివసిస్తూ ఉంటారు ఈ రసాతలంలో. వీళ్ళే ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మొదట వాళ్ళు ఇంద్రుని మీద దండయాత్ర చేసి ఈ నివత కవచులు వీళ్ళంతా కూడా ఇంద్రుడు ఒరిజినల్ గా నివసించే ఈ యొక్క పట్టణాన్ని వాళ్ళు ఆక్రమణ చేసుకుంటారు. ఈ యొక్క అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాలు స్వర్గలోకంలో జీవిస్తారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు అర్జునుడిని ఇంద్రుడు రమ్మంటారు అనమాట స్వర్గలోకానికి. వచ్చినప్పుడు ఇంద్రుడు ఈ అర్జునుడిని పంపిస్తారనమాట వీళ్ళ మీదకి దండయాత్రకి. ఎందుకంటే ఈ నివత కోచులు వీళ్ళంతా కూడా బ్రహ్మ దగ్గర వరాన్ని తీసుకుంటారు, ప్రత్యేకమైనటువంటి వరాన్ని. మేము ఎవరి చేత మరణించకూడదు, ఎవరి చేత జయింపకూడదు, ముఖ్యంగా ఈ దేవతల చేత గాని హిరణ్యకశిపుడు మాదిరి అనమాట, దేవతల చేత, రాక్షసుల చేత, సర్పాల చేత, అయితే మానవుల చేత అని వాళ్ళు కోరారు అనమాట. ఎందుకంటే మానవులు అక్కడికి రారారు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మానవులు వెళ్లారు కదా స్వర్గలోకాలకే అంత సులువుగా. అప్పుడేం చేస్తారంటే ఇంద్రుడు అర్జునుడిని పంపిస్తాడనమాట. పంపించి వాళ్ళందరినీ జయింపజేస్తాడు. మిగిలిన వాళ్ళు చాలా మందిని సంహరిస్తారు అర్జునుడు. మిగిలిన వాళ్ళు పారిపోయి ఈ రసాతలానికి వస్తారనమాట. రసాతలంలో వాళ్ళు ఇప్పుడు దాక్కుని ఉన్నారు ఇంద్రుని యొక్క భయంతో. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు భయం అన్నాడు వాళ్ళకి, ఇంద్రుడు వచ్చి ఎప్పుడు వాళ్ళు ఆక్రమణ చేస్తారని చెప్పి అక్కడ జీవిస్తున్నారనమాట. తర్వాత వచ్చేది పాతాల లోకం. ఇక్కడ కాళీయుని యొక్క ప్రదేశం. ఒరిజినల్ గా కాళీయుడు నుండి వచ్చి ఈ పాతాల లోకంలో చివరి లోకం అనమాట అది. ఇక్కడ ఈ కాళీయుడు, తర్వాత శంఖుడు, తర్వాత మహాశంఖుడు, శల్యుడు అనేటువంటి రకరకాలటువంటి నాగులంతా ఉన్నారనమాట. ఈవెన్ తక్షకుడు, వీళ్ళంతా కూడా ఈ పాతాల లోకంలో జీవించేటువంటి వాళ్ళు. ఈ పాతాల లోక వాసులకి ప్రత్యేకమైన అనుగ్రహం ఏమంటే ఈ పాతాల లోకం కిందనే ఆదిశేషుడు ఉంటాడు. వీళ్ళు వెళ్ళి అక్కడికి ముఖ్యంగా కొంతమంది ఈ నాగపత్నులు ఎందుకు అంత భక్తిని కలిగి ఉన్నారంటే వాళ్ళు నాగలోక స్త్రీలంతా కూడా ఏం చేస్తుంటారంటే ఈ ఆదిశేషునికి పూజ చేస్తుంటారు ఎక్కువగా. అందుకనే వాళ్ళకి భక్తి అనేది ఉంది. నాగలోక వాసులు చాలా వరకు వాళ్ళు ఆదిశేషుని యొక్క భక్తులు అనమాట. వాళ్ళు వెళ్ళి ఎప్పుడు భగవంతునికి ధూప దీపాలని ఆ యొక్క నివేదనలు అర్పిస్తుంటారు శేషునికి, ఆదిశేషునికి. కాబట్టి అక్కడ చాలా మందికి భగవంతుని మీద భక్తి ప్రేమ అనేది ఉంది. ఈ నాగపత్నులు కూడా వాళ్ళకి భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు వర్జనలి పాతాల లోకం నుంచి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ ఆదిశేషునికి పూజ చేసేవాళ్ళు అనమాట. ఈ ఆదిశేషుడు అక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పాతాల లోకం వీళ్ళంతా జీవిస్తూ ఉంటారు అనమాట. అయితే కొన్నిసార్లు ఏం చేసేవాడు, గరుడు వచ్చి ఆక్రమణ చేసేవాడు. గరుత్మంతుడు వచ్చి ఆయన ఆహారం కోసము సర్పాలను తీసుకెళ్లిపోతూ ఉండేవాడు అనమాట. ఈ కాలుడు ఏం చేస్తాడు, ఈ గరుత్మంతుడి నుంచి రక్షించేందుకోసరము అతను ఈ భూప్రదేశానికి వచ్చి ఈ కాళీ యమునా నది తీరంలో అతను దాక్కుంటాడు అనమాట. ఎందుకంటే కాళీయుడు అక్కడికి రాలేడు, సారీ గరుత్మంతుడు అక్కడికి రాలేడు అనమాట. గరుత్మంతునికి ఒక శాపం ఉంది అక్కడ. ఆ ప్రదేశానికి వచ్చినట్టే గరుడు మరణిస్తాడు, తలపగిలి మరణిస్తారు అనేటువంటి శాపం ఉందన్నమాట. అక్కడ ఒక ఋషి తపస్సు చేస్తుంటాడు, సౌబర ముని అనేటువంటి ముని. గరుడు అక్కడ కూడా వెళ్ళేవాడు అనమాట, యమునా నది దగ్గరికి వెళ్ళి ఆయన చేపలు తీసుకొస్తూ ఉండేవాడు అనమాట ఆహారం కోసం. మనం అనుకోకూడదు, ఏంది ఇది గరుత్మంతుడు ఏంది, అక్కడ చూస్తే నాగలో కనిపి నాగులు పట్టుకొని తినేస్తున్నాడు, ఇక్కడికి వస్తే ఈ చేపలు పట్టుకొని తినేస్తున్నాడు అనేసి. ఆయన పరమ వైష్ణవుడు, ఆయన ఎవరినోతే తింటాడో వాళ్ళకంతా ఏమవుతుంది, మోక్షం వచ్చేస్తుంది. గరుడు చేపను తీసుకెళ్లాడు అనుకో, ఆ చేపకు ఏమొస్తుంది, శంకుచక్ర గదాపద్మాలతో ముక్త చేస్తుంది. ఏదైనా నాగుని ఆయన పట్టుకొని భుజించాడు అనుకో, ఆ నాగుకి ఏమొస్తుంది, ముక్త వచ్చేస్తుంది, వైకుంఠలోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి గరుడు ఆయన రెక్కల శబ్దానికి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. మామూలుగా పక్షులు వెళ్తే ఏం సౌండ్ వస్తుంది, గాలి సౌండ్, మామూలు సౌండ్ వస్తుంది అనమాట. బట్ గరుడు మంత్రుడు వెళ్ళేటప్పుడు సామవేదం వస్తుంది అంటే రెక్కల నుంచి సరిగమ పదనిసలు వస్తుంటాయి, సామవేదం వస్తూ ఉంటుంది అనమాట. పరమ వైష్ణవుడు ఆయన, కాబట్టి ఆయన టచ్ చేస్తే చాలు వాళ్ళు ప్యూరిఫై అయిపోతారు అనమాట, పవిత్రమైపోతారు అనమాట ఆయన. కాబట్టి ఈ యమునా నదికి వెళ్ళేవాడు అనమాట రెగ్యులర్ గా గరుత్మంతుడు. ఆయన ఈ చేపలు తీసుకొస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు సౌబరిముని చూసి ఆయనకు శాపం ఇచ్చేస్తాడు, నువ్వు ఇక్కడికి కానీ వచ్చినట్లయితే నీ తల పగిలిపోతుంది, మరణిస్తావని. అందుకని గరుడు అక్కడికి రాడు. ఇది కాళీని తెలుసు అనమాట, నాకు సురక్షితమైనటువంటి ప్రదేశం లేదు ఇంక ఎక్కడ, ఎందుకంటే ఎక్కడ పోయా కానీ గరుత్మంతుడు ఏం చేస్తాడు, తరిమి తరిమి అతన్ని సంహరిస్తాడు అనమాట. కాబట్టి ఈ కాళీయ ఏం చేశాడు, యమునా నది దగ్గరికి వచ్చేసాడు. ఇక్కడికి గరుత్మంతుడు రాడు, అక్కడికి వస్తే గరుత్మంతుడు చనిపోతాడని తెలుసు. కాబట్టి గరుత్మంతుడు అక్కడికి రాడనమాట. అందుకని అక్కడొచ్చి అతను తల దాచుకున్నాడు. ఇక్కడ సౌబరిముని కూడా చాలా పెద్ద తప్పిదానం చేశాడనమాట వైష్ణవునికి, ఈ గరుత్మంతునికి శాపం ఇవ్వడం వల్ల ఏమైంది, తర్వాత కొంతకాలంలో అతను పతనం అయిపోయాడు. అతను యమునా నది లోపల తపస్సు చేస్తున్నాడు, నీటి లోపల చాలా కఠినమైన తపస్సు చేస్తున్నాడు. అయితే ఈ వైష్ణవునికి అపరాధం చేయవల్ల ఏమైందంటే, ఈ గరుడు మంత్రునికి శాపం ఇవ్వడం వల్ల అతను తపస్సు నుంచి పతనం అయిపోయాడు అనమాట. ఒకరోజు ఏం చేస్తాడంటే రెండు చేపలు అవి కలవడం చూస్తాడనమాట అతను సౌబరముని. అతని మనసు ఏమవుతుంది, కలసి చెందిపోతుంది. తక్షణమే అక్కడి నుంచి వచ్చేసి మాందాత రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతని యొక్క పుత్రికలను అందరినీ కూడా 40 మంది పుత్రికలను ఏం చేస్తాడు, వివాహం చేసుకుంటాడనమాట. అంటే వైష్ణవ అపరాధాలు కొన్నిసార్లు మనము శాస్త్రాల్లో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ఎవరికైనా వైష్ణవునికి అపరాధం చేస్తే మనకు పనిష్మెంట్ వస్తుంది అనేసి. మనం ఏ విధంగా చూస్తామంటే గోపాల చేపలకు కుష్ఠివ్యాధి వచ్చింది, ఆ విధంగా వస్తుందేమో అని చెప్పి అనుకుంటుంటాం. మామూలుగా వైష్ణవ అపరాధాలు అంటే మనం చూసేది చైతన్య చరితామృతంలో, ఎవరు వైష్ణవ అపరాధం చేస్తే వాళ్ళకి ఏం వస్తుంటుంది, కుష్ఠివ్యాధి వస్తుంది. దానికంటే భయంకరమైన రోగం వచ్చి భగవంతుని మీద భగవంతుని యొక్క నామం మీద రుచి లేకుండా పోవడం. కుష్ఠివ్యాధి వస్తే నయం చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. అది మనం క్లియర్ చేసుకోవచ్చు, శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకోవచ్చు. బట్ దానికంటే భయంకరమైనటువంటి శిక్ష వచ్చి భగవంతుని యొక్క నామం మీద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ భగవంతుని మీద నామం మీద రుచిగానే పోయిందంటే దానికంటే భయంకరమైనటువంటి శిక్ష అనేది ఇంకోటి లేనే లేదనమాట. ఇది ప్రమాదం. ఇది ఎవరినా కానీ అపరాధాలు చేస్తూ వచ్చినట్లు చిన్నగా ఏమవుతుందంటే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మనకే మనం జడ్జి ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. మనకు భగవంతుని యొక్క నామం మీద రుచి పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? తరుగుతూ ఉందంటే అర్థం వచ్చి మనం వైష్ణవ అపరాధాలు చేస్తున్నాము, మనకు ఆసక్తి లేదు, ఇష్టం లేదనమాట, ఆ రుచి లేదు, జపం చేసేదానికి ఆసక్తి లేదు, ఏదో కష్టపడి చేస్తూ ఉంటాం, వినేదాని మీద మనస్సు లగ్నం చేయదనమాట, మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆసక్తి అనేది ఉండదు, రుచి అనేది ఉండదు, భౌతిక విషయాలు మాట్లాడాలనేటువంటి రుచి ఎక్కువ ఉంటుంది. బట్ భగవంతుని యొక్క లీలలు వినాలనేటువంటి రుచి ఉండదు, భగవంతుని యొక్క నామాన్ని వినాలనేటువంటి ఆసక్తి ఉండదనమాట. నామరుచి అంటారు దాన్ని. ఆ రుచిగానే పోయిందంటే మనం ఫినిష్. అదే భక్తి ఉన్న ఠాకూర్ చెప్తున్నాడు, నువ్వు నాకు కీటక జన్మించినా కానీ చాలు, నీ యొక్క నామాన్ని నాకు ఇవ్వు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదం, వైష్ణవ అపరాధం అనేది చాలా ప్రమాదం. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు అనమాట, రాహుగుని చెప్తున్నాడు జడభరతునికి, నేను ఇంద్రుని యొక్క వజ్రాజానికి నేను భయపడను, వరుణి యొక్క పాశాలకు నేను భయపడను, మృత్యుకు భయపడను, బట్ భగవంతుని యొక్క భక్తుల యొక్క అపరాధాలకు నేను భయపడతాను, వాళ్ళ యొక్క బాధాలు చెంత చేసిన అపరాధాలకి నేను భయపడతాను అని చెప్పి రాహుగుని చెప్తున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకొక ప్రశ్న మనం అడగచ్చు అనమాట, ఎవరు భక్తుడు అనేసి. మనం చాలాసార్లు వింటుంటాం కదా, భక్తులు అంటే ఏదో భావస్థితిలో ఉండి కృష్ణ అనగానే సుఖ దెబ్బ పడిపోయేది అదే భక్తులు అని చెప్పి అనుకుంటుంటాం. నో, చైతన్య మహాబు చెప్తున్నాడు, ఒకసారి భక్తులు వచ్చి చైతన్య మహాబుని జగన్నాథపురంలో అడతారనమాట, ఎవరు వైష్ణవుడు అని చెప్పి అడతారనమాట. సత్యరాజు ఖాన్ అనేసి ఒక గొప్ప భక్తుడు, ఆయన ప్రతి ఇయర్ కులింగ గ్రామం నుంచి వస్తాడనమాట జగన్నాథపురికి. సత్యరాజు ఖాన్ ఆయన ఏం చేసేవాడు, ప్రతి సంవత్సరము జగన్నాథ్కి రథయాత్రకి ప్రత్యేకంగా ఈ యొక్క సిల్క్ తో తయారు చేసినటువంటి దారాలను తీసుకొచ్చేవాళ్ళు. జగన్నాథను గుడిలో నుంచి లాక్కొచ్చేదానికి దారాలను కట్టి ఈ యొక్క పట్టు దారాలని లాక్కొని వస్తారనమాట. ఆ దారాలు ఆయన తీసుకొచ్చేవాడు అనమాట సత్యరాజు ఖాన్ కులింగ గ్రామం నుంచి. ఆయన ప్రతి సారి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుని కొన్ని ప్రశ్నలు అడిగేవాడు, ఆధ్యాత్మిక ప్రశ్నలు. ఈసారి వచ్చినప్పుడు ఏమడిగాడంటే చైతన్య మహాప్రభుని, మహాప్రభు ఎవరు వైష్ణవుడు అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, ఎవరైతే ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుని యొక్క కృష్ణనామాన్ని ఎవరైతే ఒకసారి జపిస్తారో వాళ్ళు వైష్ణవులు అని చెప్తున్నారు. కాబట్టి మనం వ్యత్యాసం చూడకూడదు, అతను గొప్ప వైష్ణవుడు, ఇతను తక్కువ వైష్ణవుడు, ఇతను చాలా గొప్ప భక్తుడు, ఇతను చాలా తక్కువ భక్తుడు, ఈవెన్ పిలిగ్రిమ్స్ యాత్రికులు కానీ ఎవరైతే ఒకసారి మన భారతదేశంలో చాలా వరకు ప్రతి ఒక్కరూ ఒకసారైనా కృష్ణుని యొక్క నామాన్ని జపిస్తుంటారు. కాబట్టి మనం ఆలోచించాలి, మనం ఎవరిని దూషించకూడదు, ఎవరిని నిందించకూడదు. వైష్ణవుడు అంటే భక్తుడు అంటే ఒకసారి హరే కృష్ణ మంత్రం జపం చేస్తే, ఒకసారి నారాయణ నామం జపం చేస్తే, ఒకసారి గోవింద నామం జపం చేస్తే అతను భక్తుడు. కాబట్టి మనం ఎట్లా వాళ్ళని నిందిస్తాము? ఇక్కడ ఏం చేశాడు సోభర, అటువంటి మహావైష్ణవునికి, పరమ వైష్ణవునికి, విష్ణు వాహనుడికి, గరుత్మంతునికి ఏం చేశాడు? అపరాధం చేశాడు, పతనమైపోయాడు. ఆయన రుచి పోయింది. ఎందుకు భౌతిక విషయాల మీద రుచి వచ్చిందంటే, అతనికి భగవంతుని యొక్క భక్తి సేవ మీద, భగవంతుని యొక్క నామం మీద రుచి అనేది పోయింది, అతను పతనమైపోయాడు. అందుకని కాలుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ జీవిస్తున్నాడు అనమాట, ఈ మడుగులో అతను జీవిస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? దాని మీదకి వెళ్ళాడు అనమాట, ఆ వృక్షం మీదకి వెళ్ళాడు. అంతకుముందు ఈ యొక్క ఈ క్షీరసాగర మదనం అప్పుడు అదే గరుత్మంతుడు ఏం చేస్తాడు, ఈ లీల జరుగుతుందని ఆయనకు తెలుసు. ఆ వృక్షం మీద కొద్దిగా అమృతాన్ని కూడా చిలకరించాడు కదంబ వృక్షం మీద. ఈ కదంబ వృక్షము అక్కడ ఉంది. కృష్ణుడు ఏం చేశాడు? తన గోపబాలకు అందరికీ చెప్పాడు అనమాట, నేను వెళ్తున్నాను, పైన అమృతం ఉంది, చూడాలి నేను అని చెప్పి పైకి చెట్టెక్కాడు అనమాట. ఎక్కిన తర్వాత అతను తెలుసు, అతను మనసులో అనుకున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు కాలుని మీద. ఎందుకంటే ఆ రోజు తన స్నేహితులు గోవులంతా కూడా తన ఇబ్బంది పడినారు, వాళ్ళు మరణించారు. కృష్ణుడు చాలా కోపంతో ఉన్నాడు అనమాట. ఆయన ఏం చేశాడు? పైకి వెళ్ళి, వీళ్ళకి తెలియదు పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు, పైకి వెళ్ళి అమృతాన్ని చూస్తాడేమో, ఎట్లా ఉందని చెప్తాడేమో అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ గోపాలరు. అక్కడి నుంచి ఆయన చేశాడు, ఎగిరి మడుగులకు దూకేశాడు అనమాట, ధమ్మని దూకేశాడు. వీళ్ళు భయపడిపోయినారు. వీళ్ళు తక్షణం ఎప్పుడైతే కృష్ణుడు దాంట్లో దూకాడు, ఈ గోపబాలరు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా పరిగెత్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాలేడు ఇతను ఆక్రమణ చేస్తాడు కృష్ణుడు అని చెప్పి, వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ మడుగులకు వెళ్ళేదానికి ప్రయత్నం చేశారు అనమాట. అయితే ఈ గోపాలు పరిగెత్తే చూసి ఈ గోవులు కూడా అవి కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అనమాట. ఈ గోవులు వచ్చే చూసి మళ్ళీ గోపాలు ఏం చేశారు, మనం పోతే అవి కూడా వచ్చేస్తాయి, చాలా ప్రమాదం అని చెప్పి వాళ్ళు ఆగిపోయారు అనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళలేదు. ప్లస్ వాళ్ళకి కొద్దిగా ధైర్యం కూడా ఉంది, కృష్ణుడు తప్పనిసరిగా ఈ కాలేని జయిస్తాడు అనేటువంటి నమ్మకం కూడా ఉందన్నమాట. అప్పుడు ఆయన కృష్ణుడు ఆ లోపల అలజడి సృష్టించాడనమాట, భయంకరమైన అలజడి. ఈ కాలేయుడు చాలా కోపంతో వచ్చాడనమాట పైకి. వచ్చి అతనేం చేశాడు అనుకుంటున్నాడు అనమాట, ఇతన్ని నేను నా యొక్క పడగల చేత నాకు సరిందర చుట్టి నలిపేయాలనుకుంటున్నాడు అనమాట. ఆయన ఏం చేశాడు? కాలేయుడు కృష్ణుణ్ణి చుట్టి వేశాడు అనమాట. అయితే భగవంతుని యొక్క యోగమాయ ఏం చేసింది, ఎంతో కఠినమైనటువంటి ఒక కవచాన్ని కృష్ణునికి వేసింది అనమాట యోగమాయ. ఈ లీలంతా కూడా భగవంతుని యొక్క యోగమాయలో జరుగుతూ ఉంటాయి. అది చాలా బలంగా ఉంది శరీరం, కృష్ణునికి శరీరం మామూలుగా చాలా సుకుమారంగా ఉంటుంది. అయితే కాలేయునికి అది
ఎంతో వజ్రాన్ని కంటే కనుక కఠినంగా అనిపిస్తుంది అనమాట. ఏం చేయలేకపోతున్నాడు అతను. ఎంత గట్టిగా అతను కృష్ణుని నలపాలని ప్రయత్నం చేస్తున్నాడు తన యొక్క శరీరంతో, అది వజ్రం కంటే ఇంకా కఠినంగా ఉంది కృష్ణు యొక్క శరీరం యోగమాయ ప్రభావం చేత. అతను ఏం చేయలేకపోతున్నాడు. ఇక్కడ ఏమైంది, వీళ్ళు పూర్తిగా స్తంభ స్థితిలో ఉన్నారు గోపబాలంతా కూడా. ఏం చేయాలి అర్థం కావడం లేదు. కృష్ణుడు ఈ యొక్క కాళీసర్పం చేత చిక్కబడినాడు, వాళ్ళ లోపలికి ప్రవేశించాలా వద్దా అని చెప్పి సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే దేవతలు వాళ్ళు అవకాశాన్ని తీసుకున్నారనమాట. వాళ్ళు ఏం చేశారంటే అశుభప్రదమైనటువంటి చిహ్నాలంతా కూడా సృష్టించేశారనమాట. ఎందుకంటే ఈ వార్త ప్రజవాసులు తెలవాలి. గోపబాలు చెప్పేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. అక్కడ ఉన్నటువంటి గోపబాలు ఈ ప్రజవాసులు చెప్పేటువంటి స్థితిలో వాళ్ళు లేరనమాట. వాళ్ళు పూర్తిగా డిస్టర్బ్ అయిపోయినారనమాట, కలిసింది ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఈ దేవతలంతా కూడా అశుభాలంతా సృష్టించారనమాట. రకరకాలటువంటి అరుపులు, ఈ నక్కలు అరవడము, ఈ యొక్క ఈ ఉల్కలాలు పడడము, భయంకరమైన అపశకనాలంతా కూడా, ఈ వాతావరణం అంతా కూడా అశుభ్రదం అయిపోయింది అనమాట. ఈ అశుభమైన చిహ్నాలంతా చూసి ఈ వ్రజవాసులకు సందేహం వచ్చిందనమాట. ఈ రోజు తప్పనిసరిగా కృష్ణునికి ఏదో అపాయం జరిగింది. వాళ్ళు ఇంకా విందు సాయంత్రం తీసుకోవాలి, ఈ యొక్క బలరాముని యొక్క జయంతి ఉత్సవాలకి విందును తీసుకోవాలి. అయితే విందునంతా వదిలేశారనమాట. ఈ యశోదమాత తర్వాత ఈ మిగిలినటువంటి గోపవనితులంతా ఏం చేశారు, కృష్ణుని యొక్క పాదముద్రలను చూసుకుంటూ, ఇప్పటికే కృష్ణుడు రాలేదు, వచ్చే సమయమైంది, ఇంటికి వచ్చేటువంటి సమయమైంది, ఇంతవరకు రాలేదంటే ఏదో ప్రమాదం జరిగింది కృష్ణుడికి ఈ కాలయం ద్వారా అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఆ యొక్క గుర్తులు చూసుకుంటూ వెళ్తే చివరికి కాలేయ గాడ్ దగ్గరికి వెళ్లారు. ఆ యొక్క మడు దగ్గరికి వెళ్తే వాళ్ళకి భయంకరమైనటువంటి దృశ్యం కనిపించింది అనమాట. కృష్ణుడు ఇక్కడ సర్పం యొక్క ఈ శరీరం చేత చుట్టుబడి ఉన్నాడు, నిశ్చేష్టుడై ఉన్నాడనమాట. అప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఒక ఈ నది మాదిరి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నం చేశారంట. ఈ వ్రజవాసులంతా కూడా, యశోదమాత, నందమహారాజు, గోపాలంతా కూడా ఒక నది మాదిరి లోపలికి వెళ్లాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారనమాట. అయితే బలరాముడు ఏం చేశారు, ఒక ఆనకట్ట మాదిరి వాళ్ళని నిలిపివేశారనమాట. నిలిపేసి బలరాముడు చెప్పాడనమాట వాళ్ళకి. ఏం చెప్పాడంటే, మీరు అనుకోవద్దండి, మీకే కృష్ణుడి మీద ఆప్యాయత ప్రేమ ఉందని చెప్పి నాకు కూడా ఉంది, నేనెందుకు వెళ్ళడం లేదు, మీరు ఆలోచించాలి దాన్ని. అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ తెలివితేటలు కోల్పోయినారు. కృష్ణుడికి ఏదో అవుతుందని చెప్పి వాళ్ళంతా కూడా ఖాళీ ఈ యొక్క మడుగులోకి ప్రవేశించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. బలరాముడు వాళ్ళని మళ్ళీ బాహ్య చైతన్యాన్ని తీసుకుని వస్తున్నారు. వాళ్ళు గట్టిగా మందలిస్తున్నారు వాళ్ళని, మీకే కాదు నాకు కూడా ప్రేమ ఉంది కృష్ణుడి మీద, నాకెంతో వాత్సల్యం ప్రేమ అనేది ఉంది, నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే నాకు తెలుసు కృష్ణుని గురించి. కాళీయుడు కృష్ణుణ్ణి ఏమీ చేయలేడు. కృష్ణుణ్ణి ఒక కాళీయుడు, అంత బలమైన కాళీయుడు, కృష్ణుని శరీరం ఉన్నటువంటి వెంట్రుకుడు కూడా అతను తీయలేడు అని చెప్పి బలరాముడు చెప్తారనమాట. ఎంత స్పష్టంగా చెప్పేస్తారు అతను, ఒక ఈ యొక్క శరీరం ఉన్నటువంటి వెంట్రుక భాగాన్ని కూడా అతను తీయలేడు అని చెప్పి బలరాముడు వాళ్ళకి చెప్తాను. అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఆయన వీళ్ళు ఇంకా పూర్తిగా నిశ్చల స్థితిలో ఉన్నారని చెప్పి అప్పుడు కృష్ణుడు తన యొక్క బలాన్ని ఆయన చూపిస్తాడనమాట. చూసి మొదట ఈ యొక్క కాళీని యొక్క ప్రధానమైనటువంటి మెడభాగాన్ని పట్టుకుంటాడనమాట. ఎన్నో తలలున్నాయి అతనికి, ప్రధానమైనటువంటి తలను పట్టుకుని ఆయనకు కోరిక కలుగుతుంది అనమాట. ఆ పడగల్ని, ఆ కాంతిని, ఆ యొక్క మణుల కాంతి, కాళీనికి ఒక్కొక్క పడక్కి మణుగు మణి ఉంటుంది, నాగమణి ఉంటుంది అనమాట. ఆ కాంతి ఎంతో తేజవంతంగా ఉంటుంది. ఆ పడగలు మామూలుగా అన్నిటికంటే చాలా స్మూత్ గా ఎంతో హాయిని కలిగించేది వచ్చి సర్ప శరీరం అనమాట. చాలా మెత్తగా ఉంటుంది అనమాట సర్పం యొక్క శరీరం. అందుకే మహావిష్ణువు ఏం చేస్తాడంటే సర్పం మీద పనుకుంటాడు. ఈవెన్ మనం సాధారణంగా చూసేటువంటి పానుపులు కూడా అంత మెత్తగా ఉండవు అనమాట. చాలా మెత్తగా, చాలా సున్నితగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పడగలు చూడగానే కృష్ణుడికి ఏమనిపించింది, ఆయనకు కోరిక కలిగింది, నృత్యం చేయాలని చెప్పి ఆయనకి కోరిక కలిగింది అనమాట. ఆయన ఏం చేశాడు, ఆ పడగల మీదకి వెళ్ళాడు అనమాట. వెళ్తే ఈ దేవతలు అప్పుడే వచ్చారు అక్కడికి. వాళ్ళంతా కూడా కృష్ణునికి సహాయం చేస్తున్నారు అనమాట. వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ మృదంగాలని, రకరకాల వాయిద్యాలని వాయిస్తున్నారు అనమాట. కృష్ణుడు ఈ సంగీతానికి అనుగుణంగా ఏం చేస్తున్నాడు, ఆయన నృత్యం చేస్తున్నారు అనమాట. అయితే కృష్ణుడేమో నృత్యం చేస్తున్నాడు, అయితే కాళీనికి ఏమవుతుంది, అది భయంకరమైనటువంటి బాధను కలిగిస్తుంది. ఆ యొక్క భగవంతుని యొక్క పాద ముద్రలు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ ఒక పెద్ద పిడుగు పడినట్టుంది అనమాట ఈ కాళీనికి. ఒక్కొక్క అడుగు ఏమవుతోంది, ఒక పిడుగు పడినట్టుంది అనమాట. అతను ఆ యొక్క తన రక్తాన్ని, విషాన్ని అంతా కూడా కక్కుతున్నాడు. కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు, కృష్ణుడేమో ఆనందిస్తున్నాడు, కాళీడేమో దుఃఖాన్ని కలుగుతున్నాడు. ఈ యొక్క తన యొక్క ఈ విషాన్ని అంతా కూడా ఈ కక్కుతున్నాడు అనమాట. చివరికి విషమంతా వెళ్ళింది. తర్వాత అతను ఎక్స్టర్నల్ చైతన్యానికి వచ్చాడనమాట. అయ్యో నేనంత మిస్టేక్ చేశాను. క్లీన్ అయిన తర్వాత, కృష్ణుని యొక్క తన్నులు పడిన తర్వాత కాదని అర్థమైందనమాట. ఓ, నేను పెద్ద పొరపాటు చేశాను అని చెప్పి అతను బాహ్య చైతన్యానికి వచ్చాడు. ఎప్పుడైతే బాహ్య చైతన్యానికి వచ్చి కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని గ్రహించాడో అప్పుడు ఖాళీ పత్రులు ఏం చేశారు, ఇక కృష్ణుని ప్రార్థించారనమాట తన భర్తను వదిలేము. ఎందుకంటే వాళ్ళు భక్తులు, వాళ్ళు ఇక భగవంతుని యొక్క గొప్ప భక్తులు అనమాట. వాళ్ళు ప్రార్థించినప్పుడు కృష్ణుడు వాళ్ళ యొక్క ప్రార్థనలకు మన్నించి ఆయన శాంతించారనమాట. శాంతించినప్పుడు ఇక్కడ ఈరోజు శ్లోకంలో మనం చూస్తున్నాము కాళీడు, నిన్న శ్లోకం ఈరోజు శ్లోకంలో కాళీడు ఏం చేస్తున్నాడు, అంత భయంకరమైనటువంటి సర్పము, ఎంతో క్రోధాన్ని యొక్క విషాన్ని కలిగిన సర్పం ఏమైంది, ఇప్పుడు ఎంతో సున్నితంగా భగవంతుని కీర్తిస్తుంది. ఈరోజు శ్లోకంలో ఓ దేవదేవా నువ్వు అనంతుడివి, ఈ సృష్టి కంటే కూడా నువ్వే కారణం, సృష్టికి మూల కారణం నువ్వే. ఈ యొక్క నువ్వు ఈ చరాచర రాశులంతా నువ్వు సృష్టిస్తున్నావు, రకరకాలటువంటి జీవుల్ని సృష్టిస్తున్నావు, వాళ్ళ యొక్క యోగ్యతలను బట్టి వాళ్ళకి రకరకాలటువంటి తల్లిదండ్రుల్ని రకరకాలటువంటి యోనుల్లో నువ్వు వాళ్ళకి జన్మని కలిగిస్తున్నావు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే బ్రహ్మ కాదు సృష్టించేది, నువ్వు ప్రధాన సృష్టికర్త. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయవయస్య భవనాన్ని బిభత్తి దుర్గ. ఈ బ్రహ్మ సమితిలో కూడా బ్రహ్మ చెప్తున్నాడు ప్రధాన సృష్టి వచ్చి సృష్టించేది, కాని స్థితి గాని లయ గాని విష్ణువు. సెకండరీ రెండో పోర్షన్లో సృష్టి వచ్చి బ్రహ్మ చేస్తారనమాట. కాబట్టి ప్రధానమైనటువంటి సృష్టికర్త వచ్చి నీవే అని చెప్పి అంత భయంకరమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి భగవంతుని యొక్క కృపచేత, భగవంతుని యొక్క భక్తుల కృపచేత ఏమైంది, ఈ యొక్క అతను రక్షించబడ్డాడు అనమాట. కాబట్టి భగవంతుడు మనం అనుకోకూడదు భగవంతుడి యొక్క శిక్ష గాని భగవంతుని యొక్క ఆశీర్వాదం గాని. ఇక్కడ మనం చూడొచ్చు కాళీని ఇక్కడ తంతున్నాడు కృష్ణుడు, ప్రహ్లాదుని యొక్క లీలలో తీసుకుంటే ప్రహ్లాదాన్ని ఆశీర్వదిస్తున్నాడు నరసింహస్వామి అవతరించిన తర్వాత. ఈ రెండు కూడా సమానమే. ఇక్కడ కాళీని తన్నేది అతను అతన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచడం కోసము, అక్కడ ప్రహ్లాదుని ఆశీర్వదించేది కూడా ఈ యొక్క అతన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచడం కోసం. కాబట్టి భగవంతునిలో ద్వంద్వం అనేది లేదనమాట. మనం భగవంతుని యొక్క లీలలు అంత కూడా దివ్యమైనటువంటివి. కాబట్టి భగవంతుని యొక్క లీలలు మనం అర్థం చేసుకోవాలంటే కాళీని మాది మనం కూడా పవిత్రం కావాలి. ఇక్కడ కృష్ణుడు వచ్చి కాళీయుడు ఎంతో గొప్ప వ్యక్తి కాబట్టి కృష్ణుడు వచ్చి ప్రత్యక్షంగా అతన్ని పవిత్రం చేశాడనమాట. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని యొక్క నామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు. ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపిస్తారో వాళ్ళు పవిత్రమై భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు, భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది. హరే కృష్ణ. టైం అయిపోయింది దర్శనార్థి. జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, నితాయ గౌర్ ప్రమానంద.